ज्ञेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణాలకు సాష్టాంగంగా ప్రణామం చేస్తూ ఈ పవిత్రమైన స్థలంలో ఈ 5 రోజులు శ్రీరుద్రభాష్య సౌరభం అనే విషయాన్ని గురించి రేఖామాత్రంగా స్థాళీపులాకన్యాయంగా కొంత చెప్పుకుందామని సంకల్పం కలిగింది. రేఖామాత్రంగా స్థాళీపులాకన్యాయంగా అని ఎందుకన్నానంటే, నిజంగా సమగ్రంగా ఈ రుద్రభాష్యం చెప్పుకోవాలి అని అంటే 40 రోజులు చాలదు. మరి 5 రోజుల్లో కొంత భాగం మాత్రమే కొంచెం ఒక పీఠికాప్రాయంగా ఏదైనా ఒక పుస్తకానికి 400-500 పేజీల పుస్తకానికి ముందర గ్రంథకర్త ఒక 2-3 పేజీలలో ఉపోద్ఘాతం రాస్తాడు, పీఠిక రాస్తాడు. పీఠిక అంటే పీఠం లాంటిది, ఇక్కడ కూర్చోడానికి వీలైనటువంటిది. దాని మీద తక్కినదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా పీఠికాప్రాయంగా మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎందుకనంటే భారతీయ ఆర్ష విద్యా వైభవాన్ని గురించి మనం భావన చేస్తే ఏ కోణంలో నుంచి చూసినా అది అనంతమే, అనంతమే, కొంచెం కాదు, అవధి లేదు, అయిపోవటం లేదు. అయితే ఒక ప్రత్యేకత ఏమిటంటే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతే భయాత్ అన్నట్టుగా ఆ మహా అమృత సాగరంలో నుంచి ఒక బొట్టు తీసుకున్నా అది మనకు చాలు, మన జీవితాలకు కావలసినటువంటి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఎంత తీసుకున్నాము అనేది ప్రశ్న కాదు, ఆ తీసుకోవడంలో సారము మరి మనని ఉద్ధరించే లక్షణము ఉందా లేదా అనేటువంటిది ఆలోచిస్తాం. అందుకని ఈ రుద్రభాష్యాన్ని గురించి నిజానికి ఎవరైనా గట్టిగా నన్ను అడిగితే నీకేం అర్హత ఉందయ్యా దీన్ని చెప్పేటువంటి అర్హత అని అంటే నేను కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఎందుకనంటే వేదాంత శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి వేదభాష్యాన్ని గురువుల ముఖంతో నేర్చుకున్నటువంటి వాళ్లకు కూడా ఒక్కొక్కసారి బెరుకు పుట్టించేటువంటి విషయం ఇందులో ప్రవృత్తి కావాలి అని అంటే మరి అంత పూర్వరంగం నాకు లేదు. అయినా గాఢమైనటువంటి అభిమానం ఉంది, అతి గాఢమైనటువంటి గురుభక్తి ఉంది. ఆ గురుభక్తి చేత ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటి పరమ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఒక పూర్వరంగంగా పెట్టుకుని ఇందులో ప్రవర్తిస్తున్నాను. ఈ విషయాన్ని నేను మీకు ముందరగా ఎందుకు మనవి చేస్తున్నాను అని అంటే, చాలామంది దృష్టిలో ఏమిటి, లౌకికమైనటువంటి ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసినటువంటి వాడు వేదంలో ఒక భాగంలో అతి ప్రధానమైనటువంటి రుద్రభాష్యాన్ని గురించి ప్రసంగాలు చేస్తాడా అనేటువంటి ఒక ప్రశ్న సముత్పన్నం కావటం చాలా సహజం. అటువంటి దానిని కొంచెం దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నంగా ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నాను. దీన్ని రుద్రము అని అంటారు, శతరుద్రీయము అని అంటారు, నమకము అని అంటారు. ఇది కృష్ణయజుర్వేదంలో భాగం. కృష్ణయజుర్వేదానికి తక్కిన వాటికంటే ఒక విశిష్టత ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ విశిష్టత తక్కిన వాటిని తక్కువ చేసేటువంటి విశిష్టత కాదు. తస్య యజురేవ శిరః, ఆ పరమపా పురుషుడికి యజుస్సు అనేటువంటిది శిరస్థానంట. అందుకని యజుర్వేదం అనేటువంటిది, దాని గురించి కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అనడం కోసం దానికి ప్రాధాన్యం ఉందని చెబుతాం. ఋగ్వేదాదులు తక్కువ అని కాదు, వాటికి ఉండేటువంటి విలువ వాటికి ఉంటుంది. దీనిని చూడవలసిన దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పడం కోసం అనాదిగా ఆ మాట వస్తోంది. అందుకనే ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ ప్రభాకర పరిశ్రమ తత్రాపి యాజుషీ శాఖ నాల్పస్య తపసఫలం అన్నారు అప్పయ్య దీక్షితుల వారు. తెలుగుతనము, ఆంధ్రభాష, అందులోనూ యాజుషీ శాఖ అంటే యజుర్వేదం, అందులో శాఖ అంటే కృష్ణ యజుర్వేదం. ప్రభాకర పరిశ్రమ, భట్టమతం ప్రభాకర మతం అని రెండు అభిప్రాయాలున్నాయి ఈ వ్యాఖ్యానాల్లో వాటిల్లో. అటువంటి ప్రభాకర పరిశ్రమ ఇవి నాల్పస్య తపసఫలం, ఏదో సాధారణంగా సాదాసీదాగా చేసిన తపస్సు యొక్క ఫలితం కాదండి, అనంతమైనటువంటి ఫలితము అని అన్నారు. ఏదైనా ఒక మాట అంటే సాధారణంగా మనం అందరం కూడా వాటిని గురించి జాగ్రత్తగా భావన చేయాలి. ఆ జాగ్రత్తగా భావన చేయటంలో అవి ఐదు అంశాలు చాలా ప్రధానంగా వస్తాయి. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనేటువంటివి. ఆ ఏది అనేటువంటిది ఈ మాట అనుకోండి. ఎప్పుడన్నారు అంటే కొంచెం కాలం కింద అన్నారు. ఎవరన్నారు అని అంటే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు. అప్పయ్య దీక్షితుల వారిని గురించి మనం భావన చేస్తే ఆయన మహాజ్ఞాన సంపన్నుడు, జ్ఞానావతారం. పైగా ఆయన స్వతసిద్ధంగా తెలుగువాడు కాదు, కానీ తెలుగులో గొప్పతనాన్ని గురించి సంభావన చేశారు ఆయన. ఇంకొక విషయం ఏమిటంటే, ఏం చెప్పారు ఆయన, యాజుషీ శాఖ అనేటువంటిది చాలా గొప్పది అని అన్నారు. ఎందుకు గొప్పది అని అంటే, ఏదైనా ఒకటి గొప్పది అవ్వటానికి దానికి కొన్ని కారణాలు ఉంటాయి, దాని హేతువుల్ని మనం భావన చేస్తాం. ఏమిటి ఆ కారణము అని అంటే, కృష్ణ యజుర్వేదంలోనే ఈ నమక అధ్యాయం అనేటువంటిది ఉంది. అందులో మధ్యలో నమశివాయ అనేటువంటి తారక మంత్రం ఉంది. దాని చేత ఇప్పుడు ఇంత శరీరంలో, ఈ హృదయంలో, హృదయం అనేటువంటిది చాలా తక్కువ భాగం. ఆ హృదయంలో ఒక రకమైనటువంటి అవకాశం ఉంది అన్నారు, సుషిరం, సన్నటి రంధ్రం. అక్కడ మధ్యలో ఒకనొక అగ్నిజ్వాల ఉంది అని అన్నారు. అది ఈ సర్వ శరీరాన్ని నిలబెట్టడం, చైతన్యవంతం చేయటం చేస్తోంది. అదేవిధంగా కృష్ణ యజుర్వేదంలో మధ్యలో ఉండేటువంటి ఈ నమకాధ్యాయంలో, మధ్యలో ఉండేటువంటి ఒకనొక అనువాకంలో నమశివాయ అనేటువంటి పరమ మంత్రం ఉంది. దాని వలన దాని తేజస్సు, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లోపల ఉండేటువంటి అగ్నిజ్వాల సర్వమైన శరీరాన్ని ఆపాద తల మస్తక, పాద తలం దగ్గర నుంచి చివరి దాకా అంతటినీ చైతన్యవంతం చేస్తోందే, ఆ రకంగా చేస్తోంది. కాబట్టి ఈ రుద్రం అనేటువంటి దాని యొక్క అస్తిత్వం వలన, ఉండటం వలన దీనికి ఒక విశిష్టమైనటువంటి స్థానం వచ్చింది. అందుకని దాన్ని గమనించి అప్పయ్య దీక్షితుల వారు తత్రాపి యాజుషీ శాఖ అని అన్నారు. ఇది ఎంతో తపస్సు యొక్క ఫలితం కానీ ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు అని వారు చెప్పారన్నమాట. అందుకని రుద్రాన్ని గురించి మనం భావన చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఉండేటువంటి మహత్వాన్ని మనం భావన చేసినట్లయితే మనకు ఏ మహాప్రయోజనం కోరి భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ఇచ్చాడో ఆ మహాఫలం లభిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. మన వాళ్ళు ఊరికే అర్థవాదాలుగా చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం. అర్థవాదం అంటే ఏమిటంటే ప్రచోదన కోసం, ఇది చాలా బాగుంటుంది మీరు చెయ్యండి అంటే 10 మంది చేస్తారు అని ఒక ఉత్సాహం పుట్టించడం కోసం చెప్తారు అని అనుకుంటున్నాం. కానీ చాలా విషయాలు అర్థవాదాలుగా, ఓ పరమసత్యాలు. ఆ పరమసత్యాల్లో ఒకటేమిటి అని అంటే, రుద్రార్ భాగం అనేటువంటి దాన్ని అవలంబించినట్లయితే, రుద్రాధ్యాయాన్ని పఠించినట్లయితే, రుద్రాధ్యాయాన్ని జాగ్రత్తగా సంభావన చేసినట్లయితే, రుద్రాధ్యాయాన్ని ఉపాసన చేసినట్లయితే, ఒక మాట ఉంది, నారుద్రో రుద్రమర్చయేత్ అని. రుద్రాంశ లేనిటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు అని. కాబట్టి అందుకనే మహాన్యాసంలో మనం ఏం చేస్తామంటే, శరీరంలో ఉండేటువంటి సర్వ అవయవముల మీద ఆ న్యాసం చేస్తాం. ఈ రుద్రత్వాన్ని భావన చేసి అనేకమైనటువంటి మంత్రాల యొక్క సారభూతంగా వాటినన్నింటినీ కూడా మనం ఒక్కొక్క దాని యందు ఆరోపణ చేసి మనం రుద్రత్వాన్ని పొందుతూ ఒకనొక స్థితికి వస్తున్నాం. కాబట్టి అటువంటి రుద్రం అనేటువంటిది చాలా గొప్ప వేద భాగం. అసలు వేదమే చాలా పరమాద్భుతమైనటువంటి వాంగ్మయం. వేదము అని అంటే అది వాంగ్మయము కాదు, వేదము అంటే పరమేశ్వరుడే. వేదంలో నాదముంది, ఆ నాదములో రెండు రకాలైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి శబ్దము, ఒకటి అర్థము. ఒకటి వాక్కు, ఇంకొకటి అర్థము. వాక్స్వరూపమంతా అమ్మవారు, అర్థస్వరూపమంతా అయ్యవారు. ఇప్పుడు చెప్దాం, మనం అనుకుందాం, ఎప్పుడైనా ఎక్కడైనా వాక్కు అర్థము లేకుండా, నాదం లేకుండా సృష్టిలో ఏమైనా ఉందా? భగవంతుడు నాకు కనబడరు అంటే కనబడకపోవడం నీ దౌర్భాగ్యం. ఎందుకనంటే ఆయన కనబడుతూ వినపడుతూ సర్వత్రా ఉంటున్నాడు. ఉన్నటువంటి భగవంతుడిని గురించి చూడలేకపోవడం మన అసక్తత, కానీ నాకు కనబడటం లేదు కనుక భగవంతుడు లేడు అనుకోవడం అనేటువంటిది అజ్ఞానము యొక్క చిట్ట చివరి మెట్టు. కాబట్టి భగవంతుడు మనకు కనిపిస్తూనే ఉన్నాడు. ఇదివరకు కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, భగవంతుడు కనబడకపోవడం ఏమిటి, ఆయన అష్ట తనువు, 8 తనువులు కలిగినటువంటి వాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు, ఇవన్నీ కనిపిస్తున్నాయా లేవా? మనలో భూమి ఉంది, భూమిలో మనం ఉన్నాం. ఈ శరీరాన్ని పాంచభౌతికమైన శరీరం అని అంటున్నాం, 5 భూతాలతో ఏర్పడినటువంటిది అని. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి గుర్తించాలి, భగవంతుణ్ణి మనలో ఉన్నటువంటి స్థితిని జ్ఞానం ద్వారా పొందాలి. మనమే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాలన్నీ ఈ విషయాలను చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ వేదం అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, భగవంతుని యొక్క తత్వాన్ని మనకు అన్నం అమ్మ చక్కగా ప్రేమగా లాలించి పాలించి, మనం తినకపోతే ఆమె బాధపడి ఏ విధంగానైతే పెడుతుందో ఆ విధంగా వేదమాత పరమాత్మ జ్ఞానాన్ని అనేక విధాలుగా, అనేక రూపాలతో, అనేకమైనటువంటి సంబంధాలుగా, అనేక అనంతమైనటువంటి వాత్సల్యంతో అందిస్తోంది. అందుకనే వేదం మనం అందరం కూడా ఆదరించవలసినటువంటి విషయం. అది దానిని ఏ కొంచెము మనము స్వాధీనం చేసుకున్నా అది మనకు కలిగించేటువంటి ప్రయోజనం మాత్రం అనంతం. అనంతం అంటే అనంతమనే శబ్దం పరమాత్ముడికి మాత్రమే ఉన్నది. అటువంటి అనంతమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మని మనకు అధీనం చేసేటువంటి ఒకనొక మహాసమర్థమైనటువంటి స్వరూపం వాంగ్మయం వేదం. దానిని అపౌరుషేయము అని అన్నారు. అంటే లోకంలో ఏదో ఒక పుస్తకాన్ని ఎవడో ఒకడు రాసినట్టుగా ఆ వేదాన్ని ఎవరూ రాయలేదు అని. ఇది ఎట్లా నమ్మడమండి, ఎట్లా విశ్వసించడమండి అని మనం అందరం కూడా చాలా అవస్థపడుతూ ఉంటాం. కానీ ఏమి అవస్థపడనక్కర్లే. అపౌరుషము, అపౌరుషేయము అనేటువంటి మాటను అర్థం చేసుకోవడానికి మనమేమి చాలా కష్టపడనక్కర్లేదు. సృష్టిలో విజ్ఞానం అంతా సిద్ధమై ఉన్నది. ఆ విజ్ఞానాన్ని మేధావులు కనిపెట్టి దానికి స్వరూపాన్ని కలిగిస్తున్నారు. అయితే వాళ్ళు విజ్ఞాన స్రష్టలు కాదు, విజ్ఞాన ద్రష్టలు మాత్రమే. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞానాన్ని ఎవరు కల్పించారు, ఎవరు ఏర్పాటు చేశారు? ఆ విజ్ఞానము ఈ విధంగా ప్రజోపయోగం కలుగుతుంది అనే దృష్టితో దానికి ఒక రూపకల్పన చేసిన వాడు ఒక మానవుడు కావచ్చు, కానీ ఆ విజ్ఞానం యొక్క స్వరూపాన్ని సృష్టి చేసిన వాడు మానవుడు కాడే. అందుకనే వేదాన్ని అపౌరుషేయము అని అంటున్నాం. అటువంటి అపౌరుషేయమైనటువంటి వేదం యొక్క నాద లక్షణాన్ని గనక మనం ఉపాసించినట్లయితే అది పరమశివోపాసన అవుతుంది. అందుకనే శాగరాజుల వారు నాద తనుం అనిశం శివం శంకరం నమామి అని అన్నారు. నాద తనువు, ఆయన నాదమే తనువు. నాదము లేని చోటుందా? నాదము ఏకకాలంలో సర్వత్ర ఉంది. ఆ ఏకకాలంలో సర్వత్ర ఉంది అనేటువంటి విచారణ మనం చేయటానికి పెద్ద కష్టపడనక్కర్లా. ఈ సెల్ ఫోన్ ఉంది, ఎంత వాటర్ టైట్ కంపార్ట్మెంట్ అయినా సరే, ఏసీ చైరు ఏసీ కోచ్లో మనం ప్రయాణం చేస్తున్నాం, అంతా బిగించి వేస్తారు. ఆ బిగించి వేసినటువంటి దాంట్లో నుంచి ఒకసారి మనం ఎక్కడి నుంచో నాదం వచ్చేస్తోంది, మళ్ళీ మనం అక్కడి నుంచి మాట్లాడింది ఎన్ని వేల కిలోమీటర్ల దూరం అయినా వినిపిస్తోంది. అది ఆకాశం యొక్క లక్షణం, అది నాదం యొక్క లక్షణం. ఆకాశము ప్రథమావిర్భావం, పరమేశ్వరుడి యొక్క ప్రథమ స్వరూపం ఆవిర్భావం ఆకాశం. ఆ ఆకాశంతో ముడిపడి ఉంది నాదం. కాబట్టి ఆకాశము, నాదము, పరమేశ్వరుడు ఇవన్నీ కూడా ఒక్కటే కానీ భిన్నం కావు. అటువంటి ఆకాశంలో ఉండేటువంటి నాద లక్షణాన్ని అంతటినీ కూడా దర్శించిన వారు మహర్షులు. అందుకనే ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత అనేటువంటి అంశాలు ఉంటాయి. ఋషి అంటే ఆ మంత్రాన్ని ఎవడు మొట్టమొదటిగా దర్శించాడు, ఆ దర్శించినవాడు రచయిత కాదు, దర్శించినవాడు మాత్రమే. ఇప్పుడు కొలంబస్ భారతదేశాన్ని కనుగొన్నాడు, అమెరికాని కనుగొన్నాడు అనేటువంటి మాట ఉందనుకోండి, అమెరికాని సృష్టించి అక్కడ పెట్టలేవాడు, అమెరికా ఇది అని తెలుసుకుని లోకానికి చాటాడు. అదేవిధంగా అనేకమైనటువంటి పరమాత్మ యొక్క చిద్విలాసాన్ని, పరమాత్మ యొక్క అనంతత్వాన్ని, పరమాత్మ యొక్క అప్రమేయత్వాన్ని మంత్రాల ద్వారా వాళ్ళు తెలుసుకుని లోకానికి అందించారు. అందుకనే వాళ్ళని ఋషు, ఋషిశ్చకిల దర్శనాత్. ఋషి అంటే దర్శనం వల్ల. దర్శనం అంటే కళ్ళు పెట్టుకు చూడటం కాదు. దర్శనం అనేటువంటి మాటకు కళ్ళు పెట్టుకు చూడటం అనేదానికి దర్శనం అని అనకల్లా, చూడటం అంటే చాలు. దర్శనం అంటే కళ్ళు మూసుకుని చూడటం, కళ్ళు మూసుకుని అందరికీ కనబడనటువంటి దాన్ని అతీంద్రియ దర్శనం అంటారు. దాన్ని ఇంద్రియములు పట్టుకోలేని వాటిని పట్టుకోవటం అనేది ఏదైతే ఉందో దానిని దర్శనం అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు. ఆ రకంగా దర్శించి మహానుభావులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి తపసా బ్రహ్మ విజిజ్ఞాస స్వ అంటోంది వేదం. బ్రహ్మమును గురించి తెలుసుకోవాలంటే తపస్సు కావాలయ్యా అన్నారు. తపస్సు అంటే కూడా మనం ఏదో తపస్సు అంటే ముక్కు మూసుకోవటం, ఒక దండం కింద పెట్టుకోవటం, గడ్డాలు పెంచుకోవటం అని అనుకుంటూ ఉంటాం. తపస్సు అంటే అది కాదు, గాఢభావన. నిరంతరంగా ఒక దానిని గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించినట్లయితే మన మనస్సులో దాని యొక్క తత్వము ఆవిష్కృతమవుతుంది, అంటే బయలుదేరుతుంది. మనకు అనేకమైనటువంటి జ్ఞానాలు స్ఫురిస్తూ ఉంటాయి. అటువంటి స్ఫురణ ఏదైతే ఉందో దాని పేరే పరమాత్మ. అటువంటి పరమాత్మ దర్శనం చేయించడానికి వేదమాత అనంతమైనటువంటి వాంగ్మయాన్ని మానవుడికి ఇచ్చింది. అందులో మన లక్షణాన్ని బట్టి, మనకుండేటువంటి జ్ఞానాన్ని బట్టి తరతమ భేదాలు ఉంటాయి. అంటే కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ, దీనికంటే అది, దానికంటే ఇది అని. అలాగే దానిని బట్టి మనం ఏం చేస్తాము అంటే కొన్ని వేదమంత్రాలని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో ఉపాసిస్తూ ఉంటాం. ఆ రకంగా ప్రత్యేక దృష్టితో ఉపాసించవలసినటువంటిది రుద్రము. రుద్రము అంటే రుద్రుని యొక్క తత్వము. రుద్రుడు అంటే ఎవరు అని అంటే, రుదం సంసార దుఃఖం ద్రావయతి రుద్రః అని. ఈ సంసారం అనేటువంటి దుఃఖాన్ని ఎవడైతే నీరుగార్చి పారేసి మన స్వరూపం మన దగ్గర నుంచి లేకుండా చేస్తాడో ఆయన రుద్రుడు. ఆ రుద్రుడికే అనేకమైన పేర్లున్నాయి. అనేకమైన పేర్లలో వేదమాత ఈ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి, పరమమంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి రుద్రము అనేటువంటి మాట వాడింది. ఇంకా మంచి మాటలు ఉన్నాయి. శివుడు అని అనొచ్చు, శంకరుడు అని అనొచ్చు, పశుపతి అని అనొచ్చు, భూతేశుడు అనొచ్చు, ఖండపరశువు అనొచ్చు, ఇంకా అనేకమైనటువంటి శబ్దాలున్నాయి. ఆ శబ్దాలని వేటిని కాకుండా ఇక్కడ రుద్ర శబ్దాన్ని మాత్రమే వాడారు. ఈ శబ్దానికి చాలా శక్తి ఉంది. ఎందుకనంటే రుత్ అంటే దుఃఖం, రుత్ అంటే రోదనం. మనం చూడండి, ఏదైనా కావాల్సింది లభించకపోతే, మనకు ప్రియమైనది నశిస్తే ఏడుస్తాం. ఆ ఏడుపు ఎందుకు కలిగింది? ఏదైనా కావాలనుకున్నది లభిస్తే, మనకు ఉన్నది పెంపొందితే నవ్వుతాం. ఆ నవ్వటం ఎందుకు కలిగింది? దానికి కారణం ఒకటే ఒక్క కారణం. ఏమిటంటే, దేని గురించి మనం ఏడుస్తామో దేనిని గురించి మనం నవ్వుతామో దాని మీద మనకు మమకారం ఉంది, నాది అనేటువంటి భావన ఉంది. నిజానికి మమకారం అనేటువంటిది చాలా మంచి లక్షణం కాదు, మంచి లక్షణం కాదు. మమకారం అనేటువంటిది మనని బంధంలో చిక్కింపజేస్తుంది. మమకారం లేకుండా ఉండాలి మనం. అయితే మమకారం లేకుండా ఉండడానికి రెండు మార్గాలు. ఉన్న మమకారాన్ని పూర్తిగా సమూలంగా తీసివేయడం ఒక మార్గం. అది చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ చేయటం చాలా కష్టం. మరేం చేయాలటప్పుడు మమకారము తెంచుకోవాలి. తెంచుకోవలసిన మమకారాన్ని అది తెగనంటోంది, ఏం చేయాలి? అందుకని ఏం చేయమన్నారంటే శాస్త్రకారులు, తెంచుకోవడం చేత కాకపోతే పెంచుకోవయా అన్నారు. ఎంత చక్కగా చెప్పారు, ఎంత సుఖంగా చెప్పారో చూడండి. పెంచుకో అంటే ఏమిటి? పెంచుకోవడం అంటే ఏమిటి? నీవు ఏదో గీత గీసుకుని దీనిమీద 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 మమకారం అంటున్నావు. ఆ మమకారాన్ని కనిపించిన ప్రతిదాని మీద, సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థం మీద, సృష్టిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి మీద, ప్రతి భావన మీద పెంచుకునేమన్నాం అనుకోండి, పెంచుకుంటే అప్పుడు ఏకదేశంలో ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండేటువంటి మమకారం ఏమవుతుంది? సార్వదేశికమవుతుంది. ఎప్పుడైతే సార్వదేశికమైందో ఆ సర్వదేశాల్లో ఉన్నటువంటి వాడెవరు? పరమాత్మే కదా. నీ మమకారము నశించే నశ్వరమైనటువంటి వ్యక్తుల మీద కాక శాశ్వతమైనటువంటి పరమాత్మయందు వస్తుంది. అదప్పుడు గుణమవుతుంది. ఏకదేశం మీద ఉంటే దోషమైనటువంటిదే, సార్వదేశికమైతే గుణమవుతోంది. అటువంటి గుణమైనటువంటి దానిని మనం సాధించడానికి, అందుకనే విరాగ శబ్దానికి కూడా మనం రెండు అర్థాలు చెబుతాం. విగతరాగత్వము వైరాగ్యము, విశేషరాగత్వము వైరాగ్యము. విశేషరాగం, విశేషరాగం అంటే ఏమిటి? ఇప్పుడు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్ యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముంచెంది సర్వే అనే మంత్రం ఉంది. వాడు ఏం చేశారు? వేదాంత విజ్ఞానం చేత ఈ పనే చేశారు. అంటే కొంచెం కొంచెంగా ఉండేదాని మమకారాన్ని అతి విస్తృతం చేసి సర్వము తానే అయినటువంటి పరమాత్మ యందు పెట్టారు. కొంచెం కొంచెం మీద కూడా మమకారం కూడా పరమాత్మే నిజానికి, కానీ అది దోషంగా ఎందుకు అవుతోందంటే ఆ పరమాత్మ అనే జ్ఞానం లేకపోవటం వల్ల. మన పిల్లలవాడి మీద మనం ఒక మమకారం ఉందనుకోండి, మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాం? వీడు నా కుమారుడు, నా శక్తి వల్ల పుట్టాడు, నా భార్య ఎందు జన్మించాడు, నా ప్రతిరూపము అనుకుంటున్నాం. కానీ వీడు దైవుడు, దైవస్వరూపము, శివుడే నాకు ఈ విధంగా కనిపిస్తున్నాడు అనుకోవటంలే, అందుచేత దోషం వస్తోంది. కాబట్టి మమకారం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికే వేదం ఏం చేసిందనంటే భగవద్గీతలో విభూతి యోగం అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే వేద ఆ విభూతి యోగానికి ఆస్కారం ఇచ్చినటువంటిది రుద్రమే, నమక చమకాలే, నమకమే. భగవంతుని యొక్క అప్రమేయత్వం అంటే ఈ కొలత ఇంత ఉంటాడు, ఇన్ని కేజీలు ఉంటాడు, ఇంతలా ఉంటాడు, ఇంత వ్యాపిస్తాడు అనేటువంటి ఏ లక్షణము, ఏ కొలతలకు అందనటువంటి ఒకనొక దివ్య తత్వాన్ని కొలతలు ఉంటే తప్ప అందుకోవడానికి సాధ్యంగాని శక్తి ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ప్రసారం చేయడానికి విభూతి యోగం చెప్పారు. అదిగో అక్కడ అది, ఇక్కడ ఇది, ఇక్కడది, ఇక్కడది. దానికి మూల కారణంగా విభూతి యోగము అనే దానికి బీజము ఎక్కడి నుంచి లభించింది? విభూతి జ్ఞానం అనేటువంటిది దేంట్లో నుంచి లభించింది అనంటే ఈ రుద్రాధ్యాయం వల్ల లభించింది. మనం ఏం చేస్తున్నాము? ఆ రుద్రుడి యొక్క అనంత వైభవాన్ని ఒక్కొక్క పేరు పెట్టి ఆ పేరులో చూస్తున్నాం. ఇప్పుడు ఊరికే ఒక చమత్కారంగా ఒక మాట అనుకుంటున్నాం. ఆ రుద్రుడు కపర్దిట, కపర్ది అంటే జటాజూటము, అతి విస్తృతమైనటువంటి జడల సముదాయం కలిగినటువంటి వాడు అని. పక్క వెంటనే దానికి విరుద్ధంగా వ్యుప్తకేశుడు అని అన్నారు. అది అనుకోవాలా, ఇది అనుకోవాలా? వ్యుప్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు, జుట్టు తీసేసిన బోడి తలవాడు అని అర్థం. కపర్ది అయినటువంటి వాడు బోడి తలవాడిట్టా అవుతాడు, బోడితల అయినటువంటి వాడు కపర్దెట్లా అవుతాడు. రెండు విరుద్ధంగా కనిపిస్తాయి. అంటే వేదం అనేటువంటిది మనకు సమ్యగ్ జ్ఞానం కలిగించటానికి ప్రయత్నం చేస్తుందా, లేక సందేహాలని కలిగించడానికి ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది విచారణ చేయాలి. రెండు విరుద్ధ ధర్మాలు కనిపిస్తున్నాయి. ఒక పక్కన కపర్ది అంటున్నారు, వెంటనే వ్యుప్తకేశుడు అంటున్నారు. ఒక పక్కనేమో నీలగ్రీవాయ అంటున్నాడు, ఇంకొక పక్కన శితికంఠాయ అంటున్నాడు. నీలగ్రీవుడా ఆయన శితికంఠుడా? నీలగ్రీవుడంటే నల్లని కంఠం కలిగినవాడు, శితికంఠుడు అంటే తెల్లని కంఠం కలిగినవాడు. ఈ రెండు భిన్నమైన రంగులు కలిగినటువంటి వాళ్ళు ఇద్దరవుతారు కానీ ఒకడవుతాడా అని. కాబట్టి ఈ రకంగా మనకు అనేకమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలన్నింటినీ కూడా ఏ మాత్రము మన దేహంలో, మన మనస్సులో, మన సూక్ష్మదేహంలో లేకుండా చేసి విస్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగించటానికి ప్రయత్నం చేసేటువంటి ఒకనొక వాంగ్మయ స్వరూపం ఏదైతే ఉందో దానిని భాష్యము అని అంటారు. భాష్యం, భాష్యం అని అంటే చాలా పరిష్కారాలన్నీ చెప్పేస్తుంది. ఆ పరిష్కారాలు చెప్పేటప్పుడు మూల గ్రంథమునకు విధేయంగా ఉంటూ అవసరమైతే మూల గ్రంథాన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి గ్రంథం ఏదైతే ఉందో దాన్ని దాన్ని భాష్యం అని అంటారు. ఆ రుద్రభాష్యాన్ని మనం కొంత భావన చేస్తాం. ఎందుకనంటే భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క మనకు నేహ నానాస్తి కించన అంటోంది ఉపనిషత్తు. ఇక్కడ ఈ ప్రపంచంలో లేకపోతే ఈ పరమాత్మ విషయంలో నానా అనేది లేదు, ఉన్నదొక్కటే. నేహ నానాస్తి కించన, ఏకం సత్, ఉన్నదొక్కటే. దాని పేరే సత్, ఉండటమే లక్షణంగా కలిగినది. సృష్టిలో మరి ఏదైనా సరే పుడుతోంది, ఉంటోంది, చస్తోంది, కానీ ఆ అటువైపు ఇటువైపు బ్రాకెట్స్ లేనటువంటి సత్ ఉండటమే లక్షణంగా కలిగింది పరమాత్మ చైతన్యం. ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించి మనం పరమాత్మ అయిపోవాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, బ్రహ్మము ఎరిగినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు అని. ఆ రకంగా అవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు వేదం ప్రసాదిస్తోంది. కాబట్టి భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అని అంటే కొలతలకు అందనిది. పరమాత్మ లక్షణం కొలతలకు అందనిది. కొలతలకు అందకపోతే ఏం చేయాలి? అందించుకోవాలి. అందుకని ఏం చేశారు? విప్రాహ బహుధా వదంతి అనేకమైన పేర్లు పెట్టారు. ఆ అనేకమైన పేర్లు, అనేకమైన రూపాలు తత్వ విరుద్ధము కాదు. అంటే తత్వానికి ఏకం సత్ అన్నారు, మళ్ళీ అనేక రూపాలేమిటి? రాముడేమిటి, కృష్ణుడేమిటి, విష్ణువేమిటి, శివుడేమిటి, అమ్మవారేమిటి, ఇంకోటేమిటి అని కొంతమంది ఆక్షేపాలు చెబుతారు. అయ్యా, నీకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ పేరు పెట్టారు, ఆ రూపం కల్పించారు, అంతేకాని అది కేంద్ర స్థానమైనటువంటి ఆ మహాచైతన్యము యొక్క ఒకనొక కిరణ రేషం మాత్రమే అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలో భగవంతుడు అనేటువంటి పేరుతో వ్యవహరించేటువంటి ఏదీ కూడా తత్వ విరుద్ధము కాదు. భగవతత్వాన్ని గురించి చెప్పినటువంటి వేద సమ్మతమైనటువంటి విషయమే. అది ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది అని అంటే మన అల్పత్వం చేత, మన ప్రమాణాలు, మన కొలతలు అందుకోవు కనుక, మనకు అందుబాటులో రాదు కనుక చేయటం కోసం చేసిందనమాట. కాబట్టి నేహ నానాస్తి కించన. మరైతే శతరుద్రీయమేమిటి? ఇక్కడే ప్రశ్న వస్తోంది. రుద్రం, రుద్రుడు అని అన్నారు. ఈ రుద్రుడు అనేటువంటి వాడు ఏకాదశ రుద్రుడు అని అన్నారు, 11 మంది రుద్రులు అని. ఆ 11 మంది రుద్రులలో ఒకడా? అసలు 11 అనే స్వరూపం ఎలా వచ్చింది? ఆ స్వరూపానికి విభాగ కల్పన ఎట్టా చేస్తాము? అందులో ఏదైనా ఒకదానిని చూస్తే రెండవ దానిని చూచినట్టు అవుతుందా, చూడనట్టు అవుతుందా అని ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. చివరికి మనం సాధించాల్సింది ఏమిటంటే, ఎన్నైనా చూడండి, ఆ ఎన్నిటిని చూచినా, ఎన్ని స్వరూపాలతో చూచినా, ఎన్ని కొలతలతో చూచినా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ముందుకి ప్రవర్తిస్తున్నా, అడ్డంగా, తిరియక్కులు అంటారు. తిరియక్కులంటే మనం మానవులు చూడండి నిలువుగా పెరుగుతాం, కాళ్ల మీద నుంచి ఆకాశం వైపు తల పెడుతూ ఉంటుంది. పశువులు పక్షులు అట్లా కాదు, అడ్డంగా ఉంటాయి 4 కాళ్ళు. ఈ విధంగా అడ్డంగా ఉంటాయి. అందుకని వాటిని తిరియక్కులు అని అన్నారు. మానవులు, పశుపక్ష్యాదులు, ఇవి ఈ రెండు రకాలు. జరాయుజములు, అండజములు, స్వేదములు, స్వేదజములు, ఉద్భిజ్జములు అని నాలుగు రకాలైనటువంటి జీవజంతువులు ఉన్నాయి. వీటన్నిటినీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మూడు లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? పుట్టుక, ఉండటం, మరణము. అయితే పుట్టుకను గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన జ్ఞానం కలుగుతుంది. వాడు పుట్టాడు అని అన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాడు పుట్టాడు, పుట్టాడు అనేదానికి ముందరే వాడు ఒకడు ఉన్నాడు. ఈ పుట్టడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక జన్మ నుంచి మరొక జన్మలోకి వచ్చాడు. అంటే వాడు నిత్యంగా ఉన్నట్ట కానట్ట, నిత్యమే. ఈ అధిష్టానము, ఈ శరీరము, ఈ పార్థివ దేహము కొత్తగా వచ్చింది, కానీ అందులో ప్రవేశించినటువంటి జీవుడు నిత్యుడు, సత్యుడు. జీవో నిత్య సుఖదుఖేత్వ నిత్యే అని భారతం చెబుతోంది, భారత సావిత్రి. కాబట్టి ఏది అశాశ్వతం కాదు. అశాశ్వతం ఎలా అవుతోంది అని అంటే, ఒక ప్రవాహంలో అట్టా చూస్తూ ఉంటే ఒక బుడగ ఏర్పడుతోంది. బుడగ ఏర్పడటం అనేది మనం చూసాం, కానీ బుడగ అక్కడ అనావిష్కృతంగా ఉంది. మళ్ళీ బుడగ నీళ్లలో లీనమైపోయింది. ఆ రకంగా ఉన్నందువల్ల ఈ కనిపించేటువంటి ఆవిర్భావ, తిరోభావ అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రవాహం మీదనే దృష్టి పెట్టామనుకోండి, అప్పుడు మనకు నిత్య సత్యం తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము, ఇటువంటి పరమాత్మ జ్ఞానాన్ని మనకు కలిగించటానికి వేదమాత ఏం చేసిందన్నమాట, రుద్రము, శతరుద్రీయము అనేటువంటి ఒకనొక దివ్యమైన వాంగ్మయ స్వరూపాన్ని మానవ జాతికి అందించింది. అనాది అనంతము అయినటువంటి పరమతత్వానికి సంబంధించిన అనాది అనంతము అయినటువంటి వాంగ్మయ స్వరూపం. అందుకనే వాంగ్మయానికి తత్వానికి భేదం లేదు. శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము అని రెండున్నాయి. శబ్దబ్రహ్మమే పరబ్రహ్మము. శబ్దబ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి. శబ్దబ్రహ్మములో బాగా ఆరితేరినటువంటి వాడు పరబ్రహ్మమును పొందుతాడు అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. నిజానికి శబ్దబ్రహ్మము, పరబ్రహ్మము రెండు కాదు, శబ్దబ్రహ్మమే. శబ్దబ్రహ్మము వేదము, పరబ్రహ్మము వేద వేద్యుడు, వేదం చేత తెలియదగినటువంటి వాడు. వేదాన్ని గురించి, వేదవేద్యుణ్ణి గురించి తెలిసినటువంటిది వేదమను అంటే, పరమపురుషుని యొక్క లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉంటే తప్ప చెప్పలేదు. కాబట్టి వేదమే పరమాత్మ, పరమాత్మయే వేదము. ఆ పరమాత్మ అయినటువంటి వేదం ఏం చేస్తోందనంటే, పరమాత్మ జ్ఞానాన్ని మనకు అందించడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది, అనేక ప్రయత్నాలు చేసింది. అందులో పరమాత్మ యొక్క చైతన్యము ఎక్కడ ఎక్కడ ఏ విధంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుందో, కొన్ని చోట్ల ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు కాబట్టి అక్కడ భగవంతుడు లేడని మీకు అర్థం కాదు. అక్కడ కనపడకపోవడం అనేటువంటిది ఉంది, కానీ మనం చూడలేకపోవడం ఉంది, కానీ అక్కడ భగవంతుడు లేనితనం లేదు. ఒక విషయం మనం ఆలోచించండి, ఒక విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు పరతత్వం అర్థమైపోతుంది. ఇంత శరీరం ఉందనుకోండి, 6 అడుగుల శరీరం, 84 కేజీల శరీరం, ఇందులో రక్తం ఉంది, మాంసం ఉంది, మజ్జ ఉంది, అస్థి ఉంది, స్నాయు ఉంది, వస ఉంది, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలున్నాయి. ప్లీహము, శకృత్తు, మలము, మూత్రము మొదలైనటువంటివి ఎన్నో ఉన్నాయి ఈ శరీరంలో. నేను అంటున్నా, ఈ నేనుతనము అనంతముగా ఉండేటువంటి సర్వ అవయవములలో సంబంధమై ఉందా, సంబంధం లేకుండా ఉందా? అన్నీ నేనే. ఆ గుండె నేనే, ఆ కన్ను నేనే, ఆ చెవి నేనే, ఆ లోపల ఉండే రక్తము నేనే, కాలి గోరు దగ్గర నుంచి కేశ పర్యంతము ఉండేటువంటి సమస్తంలో నేనుతనం లేదు. అయితే ఆ నేనుతనం బాగా అభివ్యక్తమయ్యే స్థలాలు 2, 3 ఉంటాయి. హృదయం, మెదడు, ఈ రెండు ప్రధానంగా మనకు నేను అనేటువంటి ఆవిర్భావానికి చక్కగా అందుబాటులో ఉండేటువంటివి. అలాగే వేదము మొత్తం మీద పరమాత్మ జ్ఞానమే ఉంది, కానీ శతరుద్రీయము వంటి భాగాల్లో ప్రస్ఫుటంగా ఉంది. ఆ ప్రస్ఫుటంగా ఉండేటువంటి శతరుద్రీయాది వాంగ్మయ జ్ఞానాన్ని గనక మనం పొందినట్లయితే మనకు పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ పొందిన దానిని మనం ఉపాసన చేసినట్లయితే మనం భగవంతునికి మరింత దగ్గరగా వస్తాం. ఆ ఉపాసన సిద్ధి అయినప్పుడు మనమే అది అయిపోతాం. ఇంతకంటే ప్రయోజనం ఏం కావాలి? ఏమన్నారు శంకర భగవత్పాదుల వారు? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇదంతా ఎక్కడి నుంచైనా చూస్తే ఏ కొంచెమైనా సుఖము అనేటువంటిది ఉందా? ఆనందము అనేటువంటిది ఉందా? ఏదో సుఖము కొంచెం కొంచెం ఉంది, కానీ ఆనందం అనేది ఉందా? అదేమిటండి, సుఖం అంటే ఆనందం అంటే రెండు రెండా అని మీరు అనుకోవచ్చు. కాదు, నిజమే రెండే. సుఖము అంటే ఇంద్రియాలకు సంబంధించింది, ఆనందము అంటే ఇంద్రియ అతీతమైనటువంటిది. ఇంద్రియాలతో సంపర్కం లేనటువంటి ఒకనొక దివ్యమైన అనుభూతిని ఆనందము అని అంటాం. ఇంద్రియ జన్యమైనటువంటి ఒకనొక తృప్తిభావాన్ని సుఖము అని అంటాం. దాని మొహంలోనే ఆ మాట ఉంది, సుఖం. ఖ అంటే ఇంద్రియము. ఇంద్రియము చక్కగా ఒక స్థితిలో ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా ఉండటం సుఖలక్షణం. ఆనందం అనేటువంటిది దానికి అతీతమైనటువంటిది. అందుకనే మోద ప్రమోద ఆనంద అని వేదం చెప్తోంది. మోదము, ప్రమోదము, ఆనందము అనేటువంటివి ఉన్నాయి అని అన్నారు. అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకోదగినటువంటి విషయాలు. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని శతరుద్రీయము అని అన్నారు. శతరుద్రీయము అని అంటే శతశబ్దము, సహస్ర శబ్దము మొదలైనవన్నీ కూడా అనంత వాచకాలు. శతం అంటే ఖచ్చితంగా నూరు అని అర్థం కాదు, అనంతము అనే. సహస్రం అంటే వెయ్యి అని అర్థం కాదు, సహస్రనామాలు అని అంటాం. సహస్రనామాలు అయిపోయిన తర్వాత ఇంకా చెప్పదగిందేం లేదని అర్థం కాదు. మన కోసం ఒక లిమిట్ ఏర్పాటు చేశారు అంతే. మనకు అంతకంటే శక్తి లేదు గనక అక్కడ మనం ఇమిడిపోవాలి అనేటువంటి దృష్టితో చేశారు. అందుకని ఈ శతరుద్రీయము అనేటువంటిది, సహస్రనామాలు అనేవి ఇవన్నీ కూడా అనంత వాచకములు. అనంతము అంటే అంతు లేదు, ఫుల్ స్టాప్ లేదు, ఇక్కడికి అయిపోయింది అనే ప్రశ్న లేదు. శతం రుద్రాహ దేవతాహ యస్మిన్, అది శతరుద్రీయము, శతరుద్రము. దానిని గురించి చెప్పినటువంటి గ్రంథభాగం ఏదైతే ఉందో దానిని శతరుద్రీయము అని అంటారు. ఇందాక రుద్రశబ్దార్థం చెప్పాను. అంటే తాత్వికులు, జ్ఞానసంపన్నులైన వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు కనబడేది కనబడనది, నీకు వినపడేది వినపడనది, నీకు తాకుదలకు స్పర్శకు వచ్చేది రానిది, నీవు చూచేది నీవు వినేది వినబడేది అన్నీ కూడా రుద్రుని యొక్క స్థితులు తప్ప ఇంకేమీ కావు. వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము అని రెండు ఉన్నాయని శంకర భగవత్పాదుల వారు చెబుతూనే ఉన్నారు. మనమంతా వ్యావహారిక సత్యంలో మాత్రమే ఉండి పైకి రావటానికి ఇష్టపడక ఉండడం చేత మనకు పారమార్థిక సత్యం కనపడటం లేదు. ఆ పారమార్థిక సత్య దర్శనం చేయించడం కోసం శంకర భగవత్పాదుల వారు ప్రయోగించని ప్రయోగం లేదు. భాష్యాలు చెప్పడం కానీ, స్తోత్రాలు రాయటం కానీ, ప్రకరణ గ్రంథాలు రాయటం కానీ, మఠస్థాపనలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న మానవ సమాజం అంతా పరమాత్మ జ్ఞానాన్ని పొంది తీరాలి అనేటువంటి భావనతో వారు చేసినటువంటి పనే. అందుకనే నేను చాలాసార్లు చెబుతున్నాను, మరొకసారి గుర్తు చేస్తాను, స్మారయే. ఏమిటంటే జగద్గురువులు ముగ్గురు. నిజమైన జగద్గురు పదానికి యోగ్యత కలిగినటువంటి వాళ్ళు మనకు ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు. ఒకడు శ్రీకృష్ణ పరమాత్మ, రెండు వ్యాసుల వారు, మూడు శంకరాచార్యుల వారు. ఎందుకనంటే, ఎందుకు తక్కిన వాళ్ళు ఏమి ఎందుకు గారు, ఇతరమైన జగద్గురు శబ్దవాచులు ఇప్పుడు ఎంతోమంది కనిపిస్తున్నారు, ఎందుకు గారు వాళ్ళు అంటే అవుతారు. ఎప్పుడంటే శంకరాచార్యుల వారిని ఉపాసిస్తూ శంకరాచార్యుల వారు చెప్పిన వాటినన్నింటినీ లోకానికి ప్రచారం చేసే వాళ్ళందరూ శంకరాచార్యులే. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరూ జగద్గురువులే అవుతారు. కానీ ప్రధానంగా ఈ ముగ్గురినే ఎందుకు తీసుకున్నామనంటే, సర్వ జనక్షేమాన్ని కాంక్షించారు వాళ్ళు. క్లాసిఫై చేసి, వర్గీకరణ చేసి, వీళ్ళకి మాత్రమే మా జ్ఞానము, వీళ్లకు మాత్రమే మా జ్ఞానము అని అనకుండా, అంతటా అందరూ సృష్టిలో ఉండేటువంటి సమస్త మానవ సముదాయము ఉద్ధరింపబడాలి అనేటువంటి జ్ఞానం కలిగించాలి అని ప్రయత్నం చేశారు. అటువంటి శంకరాచార్యుల వారి యందు పరమభక్తి కలిగినటువంటి అభినవ శంకరాచార్యుల వారు అనేటువంటి వారు ఈ రుద్రభాష్యానికి రుద్రానికి పరమాద్భుతమైన భాష్యం రాశారు. అది ఈ పుస్తకం. చాలా గొప్ప పుస్తకం. ఈ పుస్తకం చాలా శిథిలావస్థలో ఉంది, ఏవో కొన్ని కాపీలు మాత్రమే ఉన్నాయట. భగవంతుని అనుగ్రహిస్తే ఈ పుస్తకాన్ని మళ్ళీ పునర్ముద్రణ చేసి నిర్దిష్టంగా లోకానికి వీలైతే ఉచితంగా అందజేయాలి ఆ జిజ్ఞాసువులకు అనేటువంటి సంకల్పం ఒకటి భగవంతుడు నా మనస్సులో కదిలించాడు. అది నెరవేరుతుందని నాకు విశ్వాసం సంపూర్ణంగా ఉన్నది. సరే, ఇప్పుడు ఆ అభినవ శంకరాచార్యుల వారు అనేవారు, వారిని గురించి దేశకాల విభాగంలో మనకు వారిని గురించి చరిత్ర ఏమి మనకు తెలియటంలే. కానీ వారికి శంకరాచార్యుల వారి యందు అనన్య సామాన్యమైన గౌరవం. వారు సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శంకరాచార్యుల వారే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన వారికి ఉంది. వారు ఆ విషయాన్ని అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రకటించారు. అటువంటి ప్రకటించినటువంటి అభినవ శంకరాచార్యుల వారు అనేటువంటి వారు ఈ రుద్రభాష్యానికి చాలా అద్భుతమైనటువంటి భాష్యం రాశారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఏ విషయాలు చెప్పాలో వాటినన్నింటినీ కూడా ప్రసన్న మధురమైన భాషలో మనకు అందించారు. వాటిలో నుంచి కొన్ని విషయాల్ని మనం గమనిస్తాం. అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం అన్నారు ఒక ఉపనిషత్తులో. అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఈ ఉపనిషత్తుని గురించి, ఈ శతరుద్రీయాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇది కర్మకాండకు సంబంధించిందా జ్ఞానకాండకు సంబంధించిందా? కర్మకాండకు సంబంధించింది అనేటువంటి విషయాన్ని కాదనలేం. ఎందుకనంటే శతరుద్రీయాన్ని మనం నిత్యము అభిషేకాల్లో చదువుతున్నాం. అభిషేకం అనేటువంటిది కర్మకాండకు సంబంధించినటువంటి విషయమే. అయితే కర్మకాండ జ్ఞానకాండ అని వేదంలో రెండున్నాయి. కర్మకాండ అనేటువంటిది చిత్తశుద్ధిని కలిగిస్తుందని, జ్ఞానశుద్ధి జ్ఞానకాండ అనేటువంటిది పరమాత్మ జ్ఞానాన్ని కలిగిస్తుందని విభాగ కల్పన చేశారు. అయితే ఈ శతరుద్రీయము కర్మకాండకు సంబంధించినదా జ్ఞానకాండకు సంబంధించిందా? అక్కడ తక్కిన వేదం అంతట్లోనూ వివిక్తంగా ఉంది. ఇంతవరకు కర్మకాండ, ఇది జ్ఞానకాండ అని సంహిత, ఆ బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని నాలుగు భాగాలున్నాయి వేదాల్లో. అందులో సంహిత, బ్రాహ్మణము అనేటువంటిది వాటిని కర్మకాండకు సంబంధించినటువంటి వాటిగా, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేటువంటి వాటిని జ్ఞానకాండకు సంబంధించినవిగా ఒక విభాగం చేస్తారు. ఇంకొక విభాగం ప్రకారం ఆరణ్యకం కూడా కర్మకాండలోకి వెడుతుంది, ఉపనిషత్తు మాత్రమే జ్ఞానకాండ అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న వచ్చింది మనకి, ఏమిటి, రుద్రము కర్మకాండకు సంబంధించినదా జ్ఞానకాండకు సంబంధించినదా? జ్ఞానము అనంటే బ్రహ్మ పదార్థ విజ్ఞానం కలిగించేటువంటిది. కర్మము అంటే యజ్ఞయాగాది అనుష్ఠానాలకు సంబంధించినటువంటిది. ఈ విభాగంలోకి వేసుకుందామా ఆ విభాగంలోకి వేసుకుందామా అనేది ప్రశ్న. అయితే భావుకులు, ఋషులు, ఋషికల్పులు ఏం చెప్పారంటే, ఇది ఉభయము, కర్మకాండకు సంబంధించినది జ్ఞానకాండకు సంబంధించినది అని అన్నారు. ఎందుకనంటే దాన్ని ప్రతిపాదించేటువంటి మాటలు చాలా ఉన్నాయి. జపః అనన్యచేతస్కః మయ్యేవ ఆసక్త మానసః బ్రహ్మచారీ మితాహారః భస్మనిష్ఠః సమాహితః జపేత్ ఆమరణాత్ రుద్రం. ఈ మాటలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. జపేత్ ఆమరణాత్ రుద్రం, సచ్చేంత వరకు రుద్రమును జపించవలెను. రుద్రమును జపించేటప్పుడు కొన్ని నియమాలున్నాయి. మనం న్యూస్ పేపర్ చూసేటప్పుడు చాలా మనస్సు దాని మీద పెట్టకుండా ఏదో క్యాజువల్గా అటు ఇటు తిప్పేస్తూ ఉంటాం. అందుకనే న్యూస్ పేపరు వార్తాపత్రికను చూడటం అంటాం, చదవటం అనం. ఇవాళ పేపర్ చదివావా అని ఎవరు చూసావా అని అంటాం. చూడటం అంటే ఏమిటి, ఏదో అలా అలా తిప్పడం. మనకు కొన్నిటి మీద దృష్టి పడుతుంది, కొన్నిటి మీద పడదు. అట్లా పడినటువంటి వాటిని పట్టించుకోవడం, లేని వాటిని వదిలిపెట్టేసేయడం అంటే దాని మీద పెద్ద ధ్యానము లేకుండా ఏదో చూస్తాం అన్నమాట. కానీ చదవటం పఠించటం ఉపాసించటం అనేవి పై పై మాటలు. అందుకని ఆ పై మాటల దగ్గరికి వచ్చేటప్పటికీ తప్పనిసరిగా కొన్ని నియమాలు నిష్ఠలు కావాలి. ఆ నియమాలు నిష్ఠలు అనేటువంటివి ఎట్లా ఉంటాయో చెప్తున్నారు. అనన్యసే చేతస్కహ, వాడు మనస్సుని మరొక చోటకి పెట్టకూడదు, దాన్నే ధ్యానం అంటారు. చేతస్సుని కదలకుండా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ మీరు ఇంత నిశ్చలంగా కూర్చుని ఈ ఉపన్యాసం వింటున్నారు, కానీ మీరు కాసేపు మిమ్మల్ని మీరు సమీక్షించుకుని గుండె మీద చేయి వేసుకుని నా మనస్సు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పగలరా? సడన్గా టెలిఫోన్ మీద దృష్టి వస్తుంది, ఇంట్లో వాళ్ళు ఏమైనారో అని తెలిసొస్తుంది, ఏదో ప్రయాణం చేయాలి అనే భావన వస్తుంది, ఇంత ఇంకా ఎంతసేపు చెబుతాడరా నాయన అనే భావన వస్తుంది. అలాగే అనేకమైనటువంటి విక్షేపాలు కలుగుతూ ఉంటాయి. అటువంటివి ఏమీ లేకుండా అనన్యచేతస్కత అనే దాన్ని సాధించాలి. అది సిద్ధం కాదు, దానంతట అది రాదు, ప్రయత్నపూర్వకంగా రావాల్సినటువంటిది. తర్వాత మయ్యేవ ఆసక్త మానస, నాయందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కావాలి. అంటే ఈ నేను ఎవరు అంటే అహం శబ్దం పరమాత్మ వాచకం. నేను అని అంటే పరమాత్మయే. పరమాత్మయందు ఆసక్తము ఏదో కొంచెం తగులుకోవటం కాదు, ఏదో కొంచెం తగులుకోవటం కాదు, పూర్తిగా తగులుకోవటం. దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడవచ్చును. పాయసం అన్నాం, పాయసం చేస్తాం. పాయసం చేసినప్పుడు పాలు, పంచదార, మరి సగ్గుబియ్యము లేకపోతే బియ్యము మొదలైన 4-5 పదార్థాలు ఉంటాయి. ఇవి విడిగా మనం బయట పెట్టుకున్నాం, ఇదిగో ఇది పాలు, ఇదిగో ఇది బియ్యము, ఇదిగో ఇది చక్కెర, ఇది ఇంకోటి అని ఇట్లాగా 4 వస్తువులు అక్కడక్కడ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత పాకం చేశాం. ఆ పాకంలో మధ్య మధ్యలో ఒక్కొక్క పదార్థాన్ని కలిపాం. అన్నాన్ని, బియ్యాన్ని ఆ పాలల్లో వేసి ఉడికించాం. కొంతసేపు అయిన తర్వాత పంచదార వేశాం. కొంతసేపు అయిన తర్వాత జీడిపప్పు మొదలైనటువంటి పదార్థాలు, ఏలక్కాయలు మొదలైనటువంటి వేశాం. అది ఉడుకుతోంది. ఉడికిన తర్వాత పైకి తీసుకొచ్చాం. మీరెవరైనా ఇందులో పంచదార భాగం ఇది, పాల భాగం ఇది, బియ్యం భాగం ఇది అని చెప్పగలరా? అది ఆసక్తత అంటే. ఒకసారి కలిసి ఏకమైపోయిన తర్వాత దానికి పేరే మారిపోయింది. పాలు లేవు, బియ్యం లేదు, పంచదార లేదు, జీడిపప్పు లేదు, ఈ ఏలక పిండి మొదలైనటువంటివి ఏం లేదు, పాయసం అనే కొత్త పేరు వచ్చింది. అంటే ఏమైంది, అనేకమైన పదార్థాలు ఒకటిగా అయి మళ్ళీ విభక్తం చేయటానికి వీల్లేని స్థితి వచ్చింది. దాని పేరు ఆసక్తి. ఆసమంతా తగిలిపోవడం అన్నమాట. ఇంకా అక్కడ తగిలిన తర్వాత వెనక్కి గుంజటానికి కూడా లాభం లేదు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు విష్ణువు యొక్క భావన నుంచి వెనక్కి లాగ్గలిగాడా? ఏమీ చేయలేకపోయినాడు. ఆ రకమైనటువంటిది ఆసక్త మానస. బ్రహ్మచారి, బ్రహ్మచారిత్వం ఒకటి ఉండాలి. బ్రహ్మచారి అని అంటే పెళ్లి కానివాడు అని అర్థం కాదు, బ్రహ్మమునందు చరించేవాడు, నిరంతరము బ్రహ్మ పదార్థ జ్ఞానమునందు మాత్రమే దృష్టి పెట్టేవాడు. బ్రహ్మము అనే శబ్దానికి 2 అర్థాలు ప్రధానంగా ఇప్పుడు మనం భావించాలి. ఒకటి వేదము, ఇంకొకటి పరమాత్మ. ఈ వేదము పరమాత్మ అనేటువంటి వాటిని 2 యందు చరించేవాడు. చరణము అనే మాటకు సంస్కృతంలో తినటం అనే అర్థం కూడా ఉంది, చరభక్షణే అని. బ్రహ్మమును తింటూ ఉండేవాడు. తింటూ ఉండడం అంటే ఏమిటి? ఏ పదార్థమును మనం తింటే శరీరము పుష్టమవుతోందో ఆ విధంగా మన యొక్క బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము అనేటువంటి వాటిని పుష్టం చేసేటువంటి దానిని లోగొనడం చరణము అనే దానికి అర్థం అన్నమాట. బ్రహ్మచారి. తర్వాత మితాహార, ఆహారములో, ఆహార విహారములలో పరిమితి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అన్నము సిద్ధంగా ఉన్నది, తినమంటున్నారు, కానీ ఎంత తినాలి, ఎలా తినాలి అనేటువంటి జ్ఞానం లేకుండా అన్నం తింటే అది రోగ కారణమవుతుంది. అందుకనే వేదంలో ఒక మాట చెప్పారు, అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నంత దుచ్యతే. అన్నంట దాన్ని మనం తింటున్నా అంట, అది మనల్ని తింటోందిట. అద్యతే అత్తిచ భూతాని, మనం దాన్ని తింటున్నా, మన చేత తినబడుతోంది, మన్ని తింటోంది. మన తింటోంది ఎట్లా తింటోందండి? అన్నం మన ఎట్లా తింటోందండి? అన్నం మనం తినటం అనేటువంటిది తెలుస్తోంది, కానీ అన్నాన్ని అన్నము అన్నాన్ని మనం తినటం తెలుస్తోంది, కానీ అన్నం మనం తినటం తెలియటం లేదే అని అంటే దానికి కొంచెం ఎక్కువ ఆలోచన భావన కావాలి. ఇవాళ పొట్టలు నెప్పుట్టిందండి అని అన్నాం. ఎందుకు అని అడుగుతాడు ఎవడైనా. అంటే నిన్న ఏదో తినకూడని పదార్థం తిన్నానండి, అందుచేత కడుపులో కుట్టెత్తింది అని అన్నాం. అటుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు అని ఒక మాట ఉంది. అటుకులు తిన్నప్పుడు బాగుంటాయి, కానీ కడుపులో నొప్పి పుట్టినప్పుడు, ఇప్పుడు కడుపులో కుట్టెత్తింది. కుట్టు దేనివల్ల ఎత్తింది? అన్నం వల్లనే కదా. ఏ అన్నము మనకు తుష్టిని పుష్టిని ఇస్తోందో ఆ అన్నమే మనకు రోగాన్ని కూడా ఇస్తోంది, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో లేనందువల్ల. అందుకనే మితాహార, మితమైనటువంటి ఆహారం కలిగినటువంటి వాడు కావాలి. ఎందుకనంటే ఆహారము బరువైపోతే మనస్సు భగవంతుని యందు వెళ్ళదు, ప్రసరించదు. బాగా అన్నం పుష్టిగా తిన్నటువంటి వాడు వెంటనే ఏమనుకుంటాడు? హాయిగా పడుకోవాలనుకుంటాడు. ఇంకా వాడు భగవంతుని ధ్యానం చేసేవాడు ఎప్పుడు? ఆ శరీర మా శరీర స్థితి మాత్రం కోసమైనటువంటి ఆహారమే తీసుకోవాలి, కానీ ఏదో దొరికింది కదా అని పంచభక్ష్య పరమాన్నాలతో పుష్టిగా వేలు పెడితే అందేదాకా తిన్నామనుకోండి, అది రోగకారణం, మనస్సుని చంపేస్తుంది. నిద్ర మొదలైన నిద్ర ఆలస్య ప్రమాదము అనే మూడు మహాఘోరమైనటువంటి అవలక్షణాలు ఉన్నాయి, వాటికి తీసుకెళ్తుంది. కాబట్టి మితాహార. తర్వాత భస్మనిష్ట. భస్మ మనం విభూతి పెట్టుకుంటున్నాం, ఆ విభూతిని విభూతికి సంబంధించి జ్ఞానం చాలా ఉంది. విభూతి ఎందుకు పెట్టుకోవాలి? భస్మధారణ ఎందుకు చేయాలి? శరీరంలో భస్మధారణ ఎన్ని ప్రదేశాల్లో ఏ విధంగా చేయాలి? త్రిపుండ్రము అని అంటాం, మూడు రేఖలు. ఆ ఒక రేఖకు ఒక రేఖకు మధ్యలో విస్పష్టమైనటువంటి తేడా ఉండాలి. ఆ త్రిపుండ్రములు సంధిస్థలాల్లో చేయాలి. ఇది గూడ, ఇదొక సంధి. ఈ మోకాల దగ్గర, మోచేయి దగ్గర ఇదొక సంధి. ఇక్కడ మళ్ళీ ఈ చేతికిను దీనికి ఉండేటువంటి సంధి. ఇట్లాగా ఎన్ని సంధులు ఉన్నాయో ఆ సంధులన్నీ దగ్గర ఈ త్రిపుండ్రధారణ చేయాలి. ఆ పదార్థం ఎందుకు చేయాలి? ఎందుకనంటే భస్మాన్ని గురించి మహాజ్ఞానం ఉందనుకోండి, ఒక్క విషయం మాత్రం చెప్తాను. భస్మము ఏదైనా ఒక పదార్థము యొక్క చిట్ట చివరి స్వరూపం, అది ఇంకేం మారదు. ఒక విషయం మనం భావన చేద్దాం. భస్మం ఎక్కడి నుంచి వస్తుంది? పేడలో నుంచి వస్తుంది. పేడ ఎక్కడి నుంచి వస్తోంది? ఆవులో నుంచి వస్తోంది. ఆవులోకి పేడ ఎట్లా వచ్చింది? గడ్డి వల్ల వచ్చింది. గడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా పోతూ పోతూ ఉంటే దాంట్లో నుంచిది, దీంట్లో నుంచిది ఇట్లా వస్తున్నాయని జ్ఞానం ఉంది. భస్మం ఏమైపోయింది? ఏమీ కాదు, మళ్ళీ అయితే భూమిలో ప్రవేశిస్తుంది. కాబట్టి అది చిట్ట చివరి పదార్థం. అది పరమేశ్వరుడికి ప్రీత్యర్థం. పరమేశ్వరుడికి ప్రీతి ఉంది. భస్మధారి ఆయన, విభూతి ధారణ. దానికి విభూతి అని పేరు పెట్టారు. మనం బూడిదా అని అట తోసిపారేస్తున్నాం, కానీ దానికి విభూతి అని పేరు పెట్టారు. విభూతి అని అంటే విశేషమైన, భూతి అంటే ఐశ్వర్యం. చాలామంది సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు కొంచెం విభూతి పట్టరా అనరు, ఐశ్వర్యం పట్టుకురా అంటారు. ఐశ్వర్యం అంటే సంపద. ఆ విభూతి అనేటువంటిది ఒక మహాసంపద. ఆ సంపదని మనం ధరించడంలో మనకు ఒక భావన కలుగుతుంది, ఒక జ్ఞానం కలుగుతుంది. ఎప్పటికైనా ఈ శరీరము భస్మమైపోతుంది అని గుర్తిస్తుంది. ఆ గుర్తింపు వల్ల కలిగేది ఏమిటి? భోగదృష్టి నశిస్తుంది, రోగదృష్టి నశిస్తుంది, యోగ దృష్టి కలుగుతుంది. అందుకని భస్మంలో మన వాళ్ళు అంత విశిష్టమైనటువంటి శక్తిని గమనించారు కాబట్టి, చూశారు కాబట్టి ఆ భస్మం అనేటువంటి దాన్ని శరీరం మీద ధరించమన్నారు. ఇంకా భస్మ సంబంధమైనటువంటి జ్ఞానం అనంతంగా ఉంది, తర్వాత చూద్దాం. భస్మనిష్ట సమాహిత. సం చక్కగా ఆ పూర్తిగా, హిత ఒక చోట ఏర్పడినటువంటి వాడు. సమాహిత బ్రహ్మచారి మితాహారో భస్మనిష్ట సమాహిత. ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ మరణాత్ జపేత్ ఆమరణాత్ రుద్రం. ఈ రుద్రం అనేటువంటి దాన్ని జపించాలి. అయితే ఏమవుతుందండి? ఏమిటి ప్రయోజనం? జపించినందువల్ల మనకు కలిగేది ఏమిటి? యాతి పరమాం గతిం. ఇది ప్రయోజనం. ఎందుకు? ఇందాక నేను అన్నాను, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎందుకు, ఎలా అని 4-5 ప్రశ్నలు ఉన్నాయనుకున్నాం కదా. ఎలా జపించాలి? చెప్పాడు, అనన్యచేతస్కః మయ్యేవ ఆసక్త మానసః బ్రహ్మచారి మితాహారః భస్మనిష్ఠః సమాహితః ఆమరణాత్. అయితే ఏమిటి ప్రయోజనం? ఎందుకు జపించాలి? ఎందుకు జపించాలి అంటే ఏం చెప్తున్నారు? యాతి పరమాంగతిం, పరమగతికి చేరుకుంటాడు. పరమగతి ఏమిటి? పరమగతి అంటే పరమమైన గతి, చైతన్యం, నిత్య చైతన్యం, నిత్య సత్యమైనటువంటి ఆనందాత్మకమైన చైతన్యం. ఆ చైతన్యంలో తానైపోతాడు. కాబట్టి ఇది ఎటువంటి మహాప్రయోజనం అండి? ఎవడైనా ఒక భగవంతుడు ప్రత్యక్షమైనాడు అనుకోండి, భగవంతుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలి, వరం కోరుకోమంటాడు. వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు అందరూ? ఏదో నాకు భోగ భాగ్యాలు కావాలి, ధనం కావాలి, మరి కుబేరస్థానం కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలంటారు. ఒక పక్క వింటూనే ఉన్నారు, ఆ బ్రహ్మభువనాల్ లోకాహ పునరావర్తిన యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం పద పదం అని ఎవడు దాన్ని కోరటంలే. అది పరమగతి. ఎక్కడికి వెడితే మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదో, నిత్యానంద బ్రహ్మానందమైనటువంటి స్థానం అవుతుందో అది మనం పొందవలసినటువంటిది. అది పరమగతి. ఆ పరమగతికి వెడతాడు అన్నాడు. కాబట్టి రుద్రం అనేటువంటిది ఏదో అక్షరాల సముదాయం కాదు, అది అక్షరం. అక్షరం అంటే అక్షరం బ్రహ్మ పరమం, శాశ్వతమైనటువంటి పరమమైనటువంటి ఒకనొక దివ్యమైనటువంటి భావన. దానికోసమే మనని పుట్టించాడు భగవంతుడు. ఎన్ని జన్మలు ఎత్తాం, ఎన్ని ఎన్ని మహా దుఃఖాలు అనుభవించాం, మనకి తెలియదు కానీ మాతృగర్భవాసం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి స్థితి ఆలోచిస్తే, పుట్టిన తర్వాత ఎన్ని దుఃఖాలు, ఏ రోగం వస్తుందో, ఎక్కడి నుంచి పడతామో, ఏమైపోతామో అని నిత్యము భయము. అందుకనే చూడండి, పసిపిల్లల్ని, ఉయ్యాలలో ఉండే పసిపిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఒక అరగంట సేపు అటాగా ఆ ముఖాలట పెట్టి చూడండి, మీరు ఆలోచించండి, మీకు అనేక జ్ఞానాలు కలుగుతాయి దానివల్ల. ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే ఆ వాడు నిద్రపోతూనే ఉంటాడు, ఆ నిద్రపోతూ పోతూ సడన్గా ఒక ఏడుపు ఏడుస్తాడు, ఓ నవ్వు నవ్వుతాడు, ఆ నవ్వు ఒక్కొక్కసారి పకపకా నవ్వుతాడు. విడిగా ఉన్నప్పుడు ఆ నవ్వు నవ్వడు, లేచినప్పుడు నవ్వడు. అంటే వాడి హృదయంలో గతమైనటువంటి తన జన్మల యొక్క సారాలన్నీ కూడా ఒక సినిమా రీల్ లాగా కనిపిస్తున్నాయన్నమాట. ఆ కనిపిస్తున్నటువంటి సినిమా రీలు ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతి కలిగి అది ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయటం ఒక విద్య, మహావిద్య, మనం సాధారణంగా పట్టించుకోం. కానీ అట్లాగే వాడు లేచి ఉన్నప్పుడు కూడా మాటలు రాలేదు, 2-3 నెలల పిల్లవాడు, ఆ 2-3 నెలల పిల్లవాడు కూడా మనం చూస్తాడు, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఆ చూసినప్పుడు వాడు మన ఏదో గుర్తిస్తున్నాడు అనే భావన కలుగుతుంది. ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా మనం చూడడు. ఇట్లాగ అనేకమైనటువంటి ఆ బాల్య చేష్టలన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు, బాలుడు గర్భములో నుంచి బయటపడిన దగ్గర నుంచి మెల్లమెల్లగా పెరుగుతున్న వరకు దశావతారాల స్ఫూర్తి మనకు కలుగుతుంది. మీరు చూడండి, పిల్లవాడు ఎల్లకింతలుగా పడుకుంటాడు చాలా రోజులు, అది మత్స్యావతారం. కొన్నాళ్ళకి బోర్ల పడతాడు, అది కూర్మావతారం. కొన్నాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఆనించి నడుస్తాడు, అది వరాహావతారం. మెల్లగా లేవటానికి ప్రయత్నం చేస్తాడు, వామనావతారం. అక్కడి నుంచి పైకి లేస్తాడు, లేచినప్పుడు వానిలో సహజంగా కామక్రోధాది లక్షణాలు, విజృంభణ బాగా ఉంటుంది. ఆ విజృంభణ వచ్చేటప్పటికీ పరశురామావతారం. మత్స్యకూర్మో వరాహస్య నారసింహావతారం. నారసింహం అంటే సగం పశువు సగం మనిషి అయినటువంటి లక్షణం. అసలు తత్వం దగ్గరికి వెళ్ళొద్దు మనం, ఆ పేర్లు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే స్థూలంగా ఆలోచిస్తాం. వామనుడు, తర్వాత రాముడు, పరశురాముడు, బలరాముడు, కృష్ణుడు, చివరికి పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపం కృష్ణావతారం. రాముడు పరిపూర్ణమైన మానవ అవతారం, పరిపూర్ణమైనటువంటి భగవద్ అవతారం కృష్ణుడు. ఇవన్నీ మనలో మన పెరుగుదలలోనే మనం చూస్తూ ఉంటాం. వీటినన్నింటినీ మనం అనుసంధానం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకుంటే భాగవతం ఎక్కడలో లేదు, మనలోనే ఉంది. వేదం ఎక్కడలో లేదు, మనలోనే ఉంది. వేద జ్ఞానం అనేటువంటిది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. సర్వము మన వేదాంతం అంతా మన నిత్య జీవితంలో ఉంటుంది. కాకపోతే మనం చేసుకోవాలి ఆ ముడి, ఓహో అది ఇదే కదా అని. దాన్నే శాస్త్రకారులు ఏమంటారంటే ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే గుర్తించడం, ఓహో అప్పుడు స్వయం దేవదత్త, దేవదత్తుడు అనేటువంటి వాడిని మనం ఎప్పుడో చూసాం, వాడు మళ్ళీ కనపడ్డాడు, ఆ వీడేనండి అప్పుడు మనం చూసిన దేవదత్తుడు అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఆ స్వయం దేవదత్త భావన అనేటువంటిది మెల్లమెల్లగా పండి 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 తత్వమసి దగ్గరికి వెళ్ళాలి. ఆ పరమాత్మయే నీవు అనేటువంటి జ్ఞానానికి రావాలి. దానికి ఇగో ఇటువంటి సాధన అన్నారు. సయాతి పరమాంగతిం, అతడు పరమగతికి వెడతాడు అని అన్నారు. కాబట్టి రుద్రము అనేటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి, ఒక భగవంతుడు మనకు సమర్పించినటువంటి అనన్య సాధ్యమైనటువంటి ప్రసాదం. దానికి సంబంధించి మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటానికి మనకు కావలసినంత వాంగ్మయం ఉంది. ఈ రుద్రంలో ఏం చేస్తారు, ఒక్కొక్క స్వరూపానికి పేర్కొని దానికి నమః నమః అని అంటారు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమః, నమస్కారము. ఈ నమస్కారము అనేటువంటిది ప్రతి పదము యొక్క చివర, కొన్ని చోట్ల ఉభయతో నమస్కారాత్మకమైన మంత్రాలు ఉన్నాయి. అంటే ప్రారంభంలోనూ నమశబ్దం ఉంటుంది, అంతంలోనూ నమశబ్దం ఉంటుంది. ఈ రకంగా నమశబ్దము యొక్క పునఃపునరావృత్తి ఉంది కనుక దీనికి నమకము అనే పేరు వచ్చింది. నమము నమశబ్దము యొక్క సముదాయము నమస్కారం. నమస్కారము అనేటువంటిది అది మనం దాన్ని గురించి కూడా చాలా భావన చేయాలి. నమస్కారము అనేదాన్ని చమత్కారంగా కొంతమంది చక్కగా చెప్పారు, ఆ అర్థం కూడా మనం భావన చేస్తే తప్పేం లేదు. నమమ అనేదే నమః అయింది అని, నమమ 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 నమః నమః అట్లా మెల్లగా అయింది అని. కొన్ని కొన్ని శబ్దాలు వాడగా వాడగా అరిగిపోతూ ఉంటాయి, కొన్ని శబ్దాలు స్వరూపాన్ని కోల్పోతూ ఉంటాయి. ఒక ఆయన చెప్పారు, ఇప్పుడు మన గోదావరి నది ఉంది, ఆ గోదావరి నది మొట్టమొదటిగా రెండు నదుల యొక్క కలయికట, గోదానది శబరి నది, రెండు కలిపి గోదాశబరి గోదాశబరి అనేవాడట. కొంతకాలానికి ఆ స జారిపోయింది, గోదావరి గోదావరి వవయోర భేద అని గోదావరి అయింది. కొంతకాలానికి బాగోడపోయింది, గోదావరి అయింది. ఇలాగా శబ్దాలు అరిగిపోతూ ఉంటాయి, శబ్దాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు పావురము అంటాం, పావురము అదే పారువము అని కూడా అనొచ్చు. శివశబ్దం ఉంది, శివ అంటే ఏమిటి, వసి అనేటువంటి శబ్దం తిరగబడితే శివ అయింది అని అంటారు. సింహశబ్దం ఉంది, సింహం అంటే సింహ, దాన్ని తిప్పితే హింస, హింసించేది అనే అర్థం. ఎందుకు తిప్పడం ఏమిటి అని అంటే, కొన్ని కొన్ని శబ్దాల దగ్గర పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనేటువంటి మాట ఉంది. దేవతలు పరోక్ష ప్రియులు అంటే ప్రత్యక్షంగా ఆ భావన కలగకుండా కొంచెం తోచి స్ఫురణకొచ్చేట్టుగా ఉంటే దాన్ని అది మన మనసులో నిలబడుతూ ఉంటుంది. కాబట్టి అట్టగే నమః నమమ అనేది నమః అయింది అని అంటారు. రెండవది ఏమిటంటే నమస్ అంటే వంగటం, నమనం వంగటం. వంగటము అనేటువంటిది ఒక ప్రతీక, ఒక చిహ్నం, ఒక గుర్తు. దేనికి గుర్తు అంటే నేను నీకు లోబడి ఉన్నాను అని చెప్పటం. నేను నీకు లోబడి ఉన్నాను, నేను నీకంటే తక్కువ వాణ్ణి, నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించాను, నేను నీకు వశమైపోతున్నాను అని చెప్పడం నమనం. ఈ నమస్కారం అనేక విధాలుగా ఉంది. చేతులు జోడించి నమస్కారం చేయటం ఒకటి, సాష్టాంగ దండ ప్రణామం ఒకటి, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ చాలా గొప్ప అర్థవంతములు. ఇవన్నీ ఏదో మనకు అనుకోకుండా జరిగిపోతున్నాయి, కానీ వీటన్నిటిలో చాలా అర్థం ఉంది. ఉదాహరణకు ఈ 5 10 చేయటం అంటారు, ఈ 5 కలిస్తే 10 అవుతుంది. 10 అంటే ఏమిటి, దశ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండింటినీ కలిపి ఈ బొట్టన వ్రేల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి హృదయం దగ్గర నిలుపుతాం, దీని ఇది నమస్కారం. అంటే ఏమిటనమాట, నా పది ఇంద్రియములను మనస్సుతో సహా నీకు అధీనం చేస్తున్నాను స్వామి అని చెప్పడం. ఇంత అర్థం ఉంది. మరి కనబడ్డ వాళ్ళకంతా నమస్కారం చేస్తున్నామే అంటే కనబడ్డ వాళ్ళందరూ భగవత్ స్వరూపులే గనక. కనబడ్డ వాళ్ళందరూ భగవత్ స్వరూపులే. ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆ ఎదురుగుండా ఎవరికైతే నమస్కారం చేస్తున్నారో అతడు మనకంటే విశిష్ట వ్యక్తి అనేటువంటి భావన ఒకటి ఉంది. ఆ వైశిష్ట్యమే విభూతి. విభూతి యోగం అని అనుకున్నాం కదా, ఆ విభూతి అనేటువంటిది ఆ విధంగా వస్తుంది. కాబట్టి నమస్కారము అనేటువంటిది వేదం మనకు ఉపదేశించింది. అది పునఃపునః పునఃపునః ఈ నమః అనే శబ్దం నమకంలో అనేక పర్యాయాలు వస్తుంది, వందల పర్యాయాలు వస్తుంది. అందుకని అనేక పర్యాయాలు ఆ శబ్దం వచ్చింది కనుక దానికి నమకము అని పేరు పెట్టారు. అట్లాగే దాని తమ్ముడు లాంటి భాగం చమకం. అందులో చ అనే మాట ఎక్కువ వస్తుంది. చ అంటే మరి మరి మరి. ఇంగ్లీష్లో ఎండ్ అనే మాట వస్తుంది చూడండి. ఆ విధంగా చ అనేటువంటి మాట వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నమకము అనేటువంటి పేరు, రుద్రము అనే పేరు, శతరుద్రీయము అనేటువంటి పేరు, వీటిని గురించి స్థూలమైన అవగాహన ఈరోజు మనం పొందుతున్నాం. తర్వాత దీనిని జపిస్తే, దీనిని ఉపాసిస్తే, దీని ఎందే తదేక మానస లక్షణం పెడితే కలిగే ఫలం ఏమిటి అని అంటే సయాతి పరమాంగతిం, పరమగతికి చేరుకుంటారు అని. అయితే జ్ఞానం దానివల్ల కలుగుతుంది. ఇందాక ఒక ప్రశ్న వేసుకున్నాం మనం, ఏమిటంటే ఇది జ్ఞానకాండకు సంబంధించినదా, ఉపాసనాకాండకు సంబంధించినదా, లేకపోతే కర్మకాండకు సంబంధించిందా అని. సర్వకాండలకు సంబంధించినటువంటిది. నాకు తెలిసినంత వరకు రెండు అయినటువంటిది చాలా రేర్గా అరుదుగా ఉంటాయి. ఇది అట్లాంటిది. ఇది జ్ఞానకాండము, కర్మకాండం కూడా. కర్మకాండము అని అంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాదుల్లో ఈ నమక మంత్రాలు చెప్పి హోమాలు చేస్తారు. నిత్యం అభిషేకం చేసేటువంటి వాళ్ళు నమకం చెప్పి అభిషేకం చేస్తారు. ఈ రుద్ర నమకం అభిషేకం చేస్తూ ఉంటే అది ఆ అనుభవం వేరు. మీరు ఏదో యాదృచ్ఛికంగా మనస్సు దాని మీద పెట్టకుండా చేస్తే చెప్పలేను కానీ నిజంగా ఆ ఒక స్ఫాటిక లింగం పెట్టుకొని అభిషేకం చేస్తూ ఉన్నట్లయితే ఆ చేస్తున్నంతసేపు మనకు ఈ ప్రపంచ దర్శనం అనేది ఉండదు. ఒక పారవశ్యం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి ఒకనొక అనుభూతి విశేషంలోకి వెళ్ళిపోతాం మనం. అది అందరూ ఎవరికి వాళ్ళు పొందవలసినటువంటి విషయం. తర్వాత రెండవది ఏమనుకున్నాం, రెండవది ఏమిటి అని అంటే ఇది జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే పరమాత్మతత్వాన్ని చెబుతుంది. ఎలా చెబుతోంది? పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనేది తెలియకపోవటం, పరమాత్మ ఏది కాదు అని తెలుసుకోవటమే పరమాత్మ. పరమాత్మ జ్ఞానం, దాని పేరే జ్ఞానకాండ. అందుకని సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన జ్ఞానకాండ కర్మకాండలకు సంబంధించిన ఉభయాత్మకమైనటువంటి మంత్రాలు ఈ రుద్ర మంత్రాలు. ఇవి మంత్రము, మంత్ర మననం భావన చేసిన కొద్దీ త్ర రక్షిస్తూ ఉంటాయి. ఆ రక్షణ అనేటువంటిది బాడీ గార్డ్స్ ఉంటారే పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నవాళ్ళు, ప్రైమ్ మినిస్టరు, అధిక దేశాధ్యక్షుడు, వాళ్ళకి ఉండే బాడీ గార్డ్స్ లాంటి మంత్రం కాదు ఇది. ఎందుకనంటే మనకందరికీ తెలుసు ఇందిరాగాంధీ చచ్చిపోయింది కాలిస్తే, రాజీవ్ గాంధీ చచ్చిపోయినాడు పేలిస్తే, బాడీగార్డ్స్ ఉన్నారు. కానీ ఈ త్రాణనం అట్ట కాదు. దీన్ని కాల్చేవాడు పేల్చేవాడు ఎవడు ఉండడు. సర్వదా మనకు ఒక పరమాద్భుతమైనటువంటి కవచం మనకు తయారై ఉంటుంది, అటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని మనం నిత్యము, ఇంకా చెప్పాలంటే నిరంతరము. నిత్యము అంటే రోజుకోసారి అని, నిరంతరము అని అంటే బ్రేక్లెస్గా. ఎలాగండి మరి వ్యవహారాలు కావద్దా అంటే వ్యవహారాలు వాటంతటా అవే అవుతూ ఉంటాయి. మంత్రము దీని భావన మనస్సులో జరిగిపోతూ ఉండవచ్చు. అసలు మానసంగా ఆ మంత్రాలు అనేటువంటివి జాగ్రత్తగా అనుసంధానం చేసుకోవడం అనేది వాచికంగా చేసుకున్న దానికంటే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఎలాగా అని ఒక ఉదాహరణ చెప్పారు. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలంబన ధియం నజహాతి యోగి, పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలంబన ధియం నజహాతి యోగి. అనేకమైన విషయాలు వచ్చి పడుతూ ఉంటాయి పుంఖానుపుంఖాలుగా. పుంఖాను ఓ బాణాలు పెట్టి కొట్టి కొట్టి కొట్టి, భారతంలో యుద్ధ పర్వాలు మనం చదువుతూ ఉంటే వీడు 70 బాణాలు వేశాడు, వాడు 40 బాణాలు వేశాడు, వీడు 130 వేశాడు. ఆ 130 ఎట్టా వేశాడు? పుంఖాను పుంఖం. పుంఖం అంటే బాణపు ఈ చివరి కొన, ఆ పిడి ఉంటుందే అది. పుంఖాన్ని అనుపుంఖం అంటే దానిలో దాని వెంటనే వెడుతూ ఉన్నట్టుగా. ఆ పుంఖాను పుంఖాలుగా మనకు శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ మనకు వస్తాయి, యోగికి వస్తాయి. కానీ ఆ యోగి బ్రహ్మ అవలంబన ధీ అంటే బ్రహ్మమునందు బ్రహ్మమును పట్టుకున్నటువంటి బుద్ధిని నజహాతి వదిలిపెట్టడు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు, లౌకికమైన ఉదాహరణ చెప్పారు. ఒక కుంభ నటి నెత్తి మీద ఒక చెంబు పెట్టుకొని దాంట్లో ఒక దీపం పెట్టుకుని, ఈ చేతిలో ఒక దీపం ఈ చేతిలో ఒక దీపం పెట్టుకుని నాట్యం చేసేటువంటి నటి. ఆమె ఎన్ని చూసుకోవాలి? సంగీత వాద్య లయ నృత్త వశంగతాపి. సంగీతం తాళం తప్పకుండా సంగీతం ఉందా లేదా? ఈ అడుగులవి కూడా తాళానికి అనుగుణంగా పడుతున్నాయా లేదా? ఎక్కడ కొంచెం వచ్చినా అపశృతి వచ్చినా మరి ఈ లయ తప్పినా కానీ ఊరుకోరు, అది చాలా ఘోరమైనటువంటి నేరంగా భావిస్తారు. కాబట్టి సంగీత వాద్య లయ నృత్త వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీహి నటీవ. ఇవి వీటన్నిటి మీద దృష్టి పెడుతూనే ఉంది, కానీ ఈ నెత్తి మీద ఉండేటువంటి కుండను మాత్రం పరిరక్షించుకుంటూనే ఉంది. అలాగే బ్రహ్మము యో బ్రహ్మావలంబన బుద్ధి అలాగే ఉంటుంది. అలాగే నేను ఇందాకేమన్నానంటే నైరంతర్యము నిరంతరముగా రుద్ర జపం అనేటువంటిది అన్ని పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు అన్నము తింటున్నాం అనుకున్నాం, రుద్రపారాయణ చేసుకుంటున్నాం అనుకుందాం, దానివల్ల మనకు నష్టం లేదు, ప్రయోజనం అధికంగా ఉంటుంది. కాబట్టి నిత్యము నిరంతరము రుద్రపారాయణ చేస్తే కలిగే ప్రయోజనం ఎందుకు అనేటువంటి ఒకనొక ప్రశ్నకు సమాధానంగా మనం ఏమనుకుంటున్నాము? సయాతి పరమాంగతిం అని. మరైతే అంత సాధ్యం కాకపోతే మనం మధ్యలో చెడిపోతామా అనే ప్రశ్న అర్జునుడికి వచ్చినట్టుగా మనకు కూడా రావచ్చు. చేశామండి, నేను 30 సంవత్సరాలు నమకంతో చమకంతో పురుష సూక్తంతో అభిషేకం చేసుకున్నానండి, ఇప్పుడు చేయటం లేదండి, నా గతి ఏమిటి? కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అని అడిగాడు. లేదు లేదు లేదు, అది జరగదు. ఆ ఈ పుణ్యము మళ్ళీ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే అన్నట్టుగా మళ్ళీ ఉత్తమమైన స్థితికి తీసుకువెడుతుంది. కాబట్టి మనం ఏ విధంగా చూసినా ఏ నష్టము పడము, పొందితే మహాప్రయోజనం పొందుతాము, లేకపోతే దగ్గర దగ్గరికి పెడతాము. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోనైనా అటువంటి మహాప్రయోజనం పొందుతాము. అటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు మరి హాయిగా ఆనందంగా సావధానంగా చక్కగా మనం మననం చేసుకోవటానికి తగిన అవకాశం కల్పించినటువంటి జగద్గురు మహాసామ్రాజ్య స్వామి భారతీ తీర్థస్వాముల వారి యొక్క కరుణా కటాక్షాన్ని మనం సంభావన చేస్తూ ఈ పూటకు సెలవు తీసుకుంటాం.
శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ శతరుద్రీయం రుద్ర భాష్యం గురించి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే తప్ప లభ్యమయ్యేది కాదు. వారు మొట్టమొదటిలోనే చెప్పారు, రుద్రం గురించి చెప్పడం అంత తేలిక కాదు, దీన్ని అర్థం చేసుకోవడం కూడా అంత సులువు కాదు. కానీ వారు ప్రసంగంలో చెప్పినట్టుగా ఈ పీఠిక అన్నారే, దాన్ని మనం ఇవాళ వింటామన్న దాన్ని ఒక మన పీఠికగా చేసుకున్నట్లయితే, దాన్ని మనం హృదయంలో నిక్షిప్తం చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు దాని గురించి ఇంకా మనం ధ్యానం చేసి మననం చేసి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి బయలుదేరుతుంది. తద్వారా మనం ఉత్తమ గతులకు చెందటానికి అవకాశం ఉంటుంది. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో మహారుద్రం జరుగుతోంది. ఇక్కడ దీన్ని ఈ ప్రవచనం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం ఏ రుద్ర మహారుద్రం పారాయణం అయితే జరుగుతోందో, మనం శ్రవణం చేస్తున్నామో, అది ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని ఈ ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ ఆస్వాదించలేరు. ఎందుకంటే ఆ కేవలం ఆ జిజ్ఞాస కొంత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఆస్వాదించగలరు. మన అదృష్టం ఏంటంటే మన పీఠానికి వచ్చేవాళ్ళు ఎవరు, ఈ ప్రవచనాలకు వచ్చేవాళ్ళు నేను గమనిస్తున్నాను, ఎవరు కాలక్షేపం కోసం వచ్చేవాళ్ళు కాదు. కేవలం సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కడో మారుమూలు ఉన్నప్పటికి కూడా వస్తారు. అంచేది ఇదందరికి కూడా చాలా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇందాక వారు ప్రసంగంలో ఒకటి మొట్టమొదటే చెప్పారు, పరమేశ్వర తత్వంలో ఏ విధంగా వైరుధ్యం ఉంటుంది అని. దాన్ని చెప్తూ కపర్ధి యుప్తకేశుడు అని చెప్పారు. ఒక మహానుభావుడు దాన్ని వ్యాఖ్యానం చేశారు. ఏమిటంటే కపర్ధి అంటే పరమేశ్వరుడు. మరి యుప్తకేశుడు ఎవరయ్యా, ఆయనకి అంత జుట్టు ఉంటే, ఆయన జుట్టు లేని వాడు ఎవరు అంటే వారు ఆదిశంకరులు అని చెప్పారు. ఆదిశంకరులే పరమేశ్వరుడు అని ఆ శతరుద్రీయుని చెప్పారు అనేటువంటి భావం వారు వ్యక్తం చేశారు. మనం ఇంత చక్కటి విషయాన్ని ఈ శంకర జయంతి 5 రోజులు ఈ పాడ్యం నుంచి పంచమ వరకు జరిగేటువంటి ఆ సందర్భంగా వింటం కూడా మనకి ఎంతో శ్రేయస్సు కలిగిస్తుంది. ఈ శంకర జయంతి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా చెప్పాలి. ఈ శంకర జయంతి అనే దాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు, శ్రీ సచ్చిదానంద శివాహి నృసింహభారతీ స్వామివారు, శృంగేరి పీఠాధీశ్వరులు ఆయన. వారిని కూడా వారు చెప్పారు రుద్రభాష్యం రాసింది అభినవ శంకరులని. అదేవిధంగా సచ్చిదానంద శివాహి నృసింహభారతీ స్వామివారిని కూడా అభినవ శంకరులు అని చెప్తారు. వారు శంకరావతారం అని వారు 9వ ఏటనే సన్యసించారు. ఆదిశంకర్ల జన్మస్థలాన్ని వారు ధ్యానంలో గుర్తించినటువంటి వారు సచ్చిదానంద శివాజీ నృసింహభారతీ స్వామివారు. కాలడీలో ఆ పూర్ణానది ఒడ్డున దాన్ని వారు స్థల నిర్ణయం చేసి ఆర్యాంబాదేవి అక్కడ వారికి సాక్షాత్కరించిందని కూడా చెప్తారు. వారి అమ్మవారి బృందావనాన్ని కూడా వారు అక్కడ స్థాపించి ఆదిశంకర్ల శారదా పరమేశ్వరుల యొక్క దేవస్థానాలు అక్కడ నిర్మాణం చేశారు. అది జరిగి ఇప్పటికి 100 సంవత్సరాలు జరిగింది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఈ శృంగేరి శారదాపీఠంలో 36వ పీఠాధిపతి అయినటువంటి అస్మత్ గురువరేణ్యులు, రాతస్మరణీయులు, జగద్గురులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు అక్కడ వేయించేసి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శంకర జయంతి అయితే చెప్పక్కర్లేదు. 100 మంది వేద పండితులు ఇక్కడ, మనం 33 వేద పండితులు రుద్రం చెప్తుంటేనే మనం ఎంతో ఆనందిస్తున్నాం. 100 మంది ఏకకాలంలో ఆ రుద్రం చెప్తారు. కొంచెం ఊహించుకుంటే ఆ ఆనందం పరమంగా ఉంటుంది మనకి. 100,000 మోదక హోమం చేస్తున్నారు గణపతికి. గణపతికి మోదక ప్రియుడు అని చెప్తారు కదా, 100,000 మోదకాలతో హోమం చేస్తున్నారు. తర్వాత శతచండీ జరుపుతున్నారు, అతిరుద్రం జరుగుతున్నారు. ఈ 3 మన ఆర్ష సాంప్రదాయంలో చాలా ఉత్కృష్టమైనటువంటి కర్మలుగా చెప్తారు. వీటిని నిర్వహిస్తున్నారు అక్కడ గురువులు. మనం అందరం కూడా గురువుల్ని ఆ కాలడీలో ఆ కైలాస శంకరుడు కాలడి శంకరులుగా వచ్చి ఆవిర్భవించినటువంటి స్థలంలో అదే శంకరాచార్యుల అంశంగా మనం చెప్పుకునేటువంటి జగద్గురుల్ని దర్శనం చేయడం మనకి ఎంతో శ్రేయస్సు కలిగిస్తుంది. సత్పురుషుల్ని దర్శిస్తేనే అనంతమైన పుణ్యాలు కలుగుతాయని చెప్తారు. అదేవిధంగా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, ఆ పుణ్యక్షేత్రాలు పుణ్యాశ్రమాలు అవన్నీ కూడా మనం తొక్కితేనే పుణ్యం అంట. కనుక ఆదిశంకరులు ఆర్పి విధ్వనించినటువంటి చోట అపర శంకరావతారమైనటువంటి శ్రీమద్ భారతీతీర్థ మహాస్వామి వారు అక్కడ విచ్చేసి ఉండగా మనం వెళ్ళి గురువుల్ని సేవించడం చాలా 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 మనకు ప్రయోజనంగా ఉంటుంది. గురువులు అక్కడ జూన్ 5వ తారీఖు వరకు ఉంటారు. కొన్ని అవకాశాలు మనకి ఎప్పుడూ రావు జీవితంలో. వారు మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వస్తారని మనం చెప్పడానికి వీల్లేదు. అసలు గురువులు సంచారమే తగ్గించేశారు, వారు అంతర్ముఖత్వం పెంచుకున్నారు, తపస్సు నిత్యం తపస్సు చేస్తున్నారు. అటువంటి వారు కదలి రావడం కష్టం, వచ్చినప్పుడు మనం దర్శించుకోవడం మన అదృష్టం. వారు వచ్చినప్పుడు కూడా మనం కళ్ళు మూసుకుంటే భగవంతుడు ఏం చేయలేడు. అంచేత మీకు మనవి చేసేది ఏంటంటే అందరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి, గురువుల్ని దర్శించుకోండి, సేవించుకోండి, ధన్యులు కావాలి. అదేవిధంగా ఈ 5 రోజులు ఈ రుద్ర భాష్యం మీద ప్రవచనాలు మీరు విన్నట్టయితే అది మనకి తెలియకుండానే మనకి ఎంతో శ్రేయస్సు కలిగిస్తుంది. వారు మొట్టమొదటిలోనే ప్రస్తావన చేశారు, శబ్దం ద్వారా మాత్రమే పరమేశ్వరుడు తెలియబడతాడు. శబ్దం అంటే అమ్మవారని, అర్థం అంటే అయ్యవారని. ముందు మనం శబ్దం వింటే ఆ తర్వాత అర్థం దానంతట మనకి కొంత సాధన చేస్తే గోచరం అవుతుంది. అసలు ముందు వింటం చేయాలిగా. అందుకే శ్రవణం చాలా ముఖ్యమని చెప్పారు. ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఈ సదవకాశాన్ని ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక భావనతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మీరు మనం ఎవరి పట్ల మనకి హితం మనం కాంక్షిస్తాం వాళ్ళందరికీ కూడా మనం చెప్పి, నాయన ఇక్కడ మంచి విషయం జరుగుతోంది, రుద్రయాగం జరుగుతోంది, స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతోంది, బిల్వార్చన జరుగుతోంది, ఆ రుద్రం మీద భాష్య ప్రవచనం జరుగుతోంది అని చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అది కూడా మీకు పుణ్యమే. మనం భగవంతుడికి దారి చూపించడం కూడా ముఖ్యమే, పండు అది పుణ్యమే. కనుక ఆ విధంగా చేసి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తరించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగద్గురువులు మనం తలపెట్టినటువంటి వారి అనుగ్రహంతో మనం సంకల్పం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఆశాంతం దిగ్విజయంగా జరగాలని వారి జగద్గురుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ సెలవు.